భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజద్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనుభిః వ్యషేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.
30వ పేజీ 4వ మంత్రం. శోభిమానాదూర్ధ్వముత్క్రమతైవ తస్మినుత్క్రామతి అథ ఇతరే సర్వం ఏవ ఉత్క్రామంతే అథ ఇతరే సర్వ ఏవ ఉత్క్రామం తస్మిన్ చ ప్రతిష్ఠమానే సర్వ ఏవ ప్రాతిష్ఠంతే తద్యథా మక్షికా మధుకర రాజానం ఉత్క్రామంతం సర్వా ఏవోత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్ఠమానే సర్వా ఏవ ప్రాతిష్ఠంతే ఏవం వాంగ్ మనశ్చక్షుశ్రోత్రం చ తే ప్రీతాః ప్రాణం స్తువంతి మనం 2వ ప్రశ్న చూస్తున్నాం. భార్గవః వైదర్భిః పిప్పలాదుణ్ణి 2వ ప్రశ్న వేశాడు. 2వ ప్రశ్నలో 3 ప్రశ్నలు ఉన్నాయి. అది మొదటి మంత్రంలో చూశాం క్రిందటి వారం. కథ్యేవ దేవాః ప్రజాం విధారయంతే. మొదటి మంత్రంలో మొదటి ప్రశ్న, కథ్యేవ దేవాః విధారయంతే, ప్రజాం విధారయంతే. మొదటి ప్రశ్న, ఏ దేవతలు ఒక వ్యక్తిని భరిస్తున్నాయి అని ప్రశ్న వైదర్భి గురువుగారిని అడిగాడు. ఏ దేవతలు ప్రజలను భరిస్తున్నాయి అన్నారు. ప్రజ అంటే ఇక్కడ వ్యక్తిని అని అర్థం. ఒక మనిషిని, ఒక వ్యక్తిని భరిస్తున్నాయి. 2వ ప్రశ్న, కతర ఏతత్ ప్రకాశయంతే. అందులోనే క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి, ప్రశ్నార్థకం. కతర ఏతత్ ప్రకాశయంతి అని 2వ ప్రశ్న వేశాడు వైదర్భి. అంటే వారిలో ఎవరు వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు, ఎవరు వారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నారు. కతర ఏతత్ ప్రకాశయంతే. ప్రకాశయంతే అంటే వాళ్ళని గురించి గొప్పగా చెప్పుకోవడం. ఇది మనుషులకే కాదు, అప్పుడే అక్కడే ఉన్నది, వాళ్ళని గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం ఇట్లారండి. కానీ అది సహజం గొప్పగా చెప్పుకోవడం. కహ పునః పునరేషాం వరిష్ఠ. వీరందరిలోకి, ఈ దేవతల్లోకి ఎవరు అందరికంటే గొప్పవాడు అని చెప్పి అడిగాడు వైదర్భి. వరిష్ఠ అని, ఎవరు శ్రేష్ఠ, వారిలో ఎవరు గొప్పవారు, ఎవరు శ్రేష్ఠులు అన్నారు. దానికి 2వ మంత్రం నుంచి గురువుగారు సమాధానమిస్తున్నారు. ఇక్కడ ప్రాణాలు, ఇంద్రియాలు, ప్రాణం ఇంద్రియాలు మాట్లాడవు, కానీ మాట్లాడుతున్నట్లుగా మనకు కథ చెప్తున్నది ఉపనిషత్తు. దీన్నే పర్సానిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. పర్సానిఫికేషన్ అంటే ప్రాణం లేని వాటికి, మాట్లాడలేని వాటికి ప్రాణాన్ని కల్పించి మాటలు మాట్లాడుతున్నట్లే కల్పించి వాటికి సంభాషణని మనకు చూపిస్తారన్నమాట. దాన్ని పర్సానిఫికేషన్, ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటారు. అలంకారం ఇంగ్లీష్లో ఫిగర్ ఆఫ్ స్పీచ్, సంస్కృతంలో తెలుగులో కూడా అలంకారం అంటారు. అలంకార శాస్త్రంలో ఉపమాలంకారం, రూపకాలంకారం అంటాం కదా, అలాగే ఇక్కడ పోల్చి చెప్పడం అన్నమాట. ఇట్లా మనుషులు లాగా మాట్లాడుతున్నట్లు. పోయినసారి చెప్పాను పంచతంత్రంలో కథలు, పక్షులు మాట్లాడవు, పిచ్చుకలు మాట్లాడవు, కాకులు మాట్లాడవు. కానీ మాట్లాడని కాకులని, మాట్లాడని జంతువుల్ని మాట్లాడుతున్నట్లుగా సంభాషణ చెబితే దాన్ని ఒక అలంకారం అంటారు. ఫిగర్ ఆఫ్ స్పీచ్, పర్సానిఫికేషన్. ఈ పర్సానిఫికేషన్ అంటేనే దానికి అర్థం పర్సానిఫికేషన్ ఇంగ్లీష్లో. తెలుగులో చెప్తే యాజ్ ఎ పర్సన్, విత్ రిగార్డ్ టు ఎ పర్సన్, మనిషిని గురించి పర్సానిఫై చేయడం అంటే మానవ ఆకారము రూపొందించడం. వీరు దాన్ని మానవ ఆకారంగా భావించడం, రూపొందించడం. కరటక్క దమనక్కులు అని ఒక పాఠం ఉండేది, పరవస్తు చిన్నయేశ్వరుది, కరటక్క దమనకులని. జింక ఇవన్నీ ఉంటాయి అందులో, నక్క, అవన్నీ వాటికి మనుషుల్లాగా సంభాషణను కల్పించడం. దీన్నే పర్సన్, వ్యక్తి, పర్సానిఫికేషన్. ఈ వ్యక్తికి ఉన్న లక్షణాలన్నీ అందులో, దాంట్లో కూడా ఆ జంతువులకు కూడా ఈర్ష, అసూయ, కోపం, అవన్నీ వాటికి ఉన్నాయా? ఈర్ష లేదు వాటికి. మనుషులకు ఉన్న ఈర్షని అక్కడ కల్పిస్తాడనమాట. కల్పించి మనకు కథలు చెప్తారు. పంచతంత్రం కథలన్నీ అంతే. కనుక దీన్నే పర్సానిఫికేషన్ అంటారు. ఇంద్రియాలు, ప్రాణాలు మాట్లాడుకుంటున్నాయి. ఏమంటే నిజంగా మాట్లాడుకుంటాయా అని అడగకూడదు. మాట్లాడుకుంటున్నాయి, మాట్లాడుకుంటున్నట్లుగా అని ఉపనిషత్తు మనకు చెప్తోంది కథ రూపంలో. ఎవరు గొప్పవాళ్ళు అని అంటే ఇక్కడ చెప్తున్నారు రెండవ మంత్రంలో నుంచి గురువుగారు ఏం చెప్తున్నారు. దీనికి ప్రాణస్థుతి భాగం అంటారు. దీన్ని ప్రాణస్థుతిని చేస్తున్నారు ఈ రెండవ ప్రశ్నలో. ప్రశ్నోపనిషత్తులో మొదటి భాగాన్ని మొదటి ప్రశ్నని, రెండవ చాప్టర్ని రెండవ ప్రశ్నని, మూడవ చాప్టర్ని మూడవ ప్రశ్నని అట్లా పిలుస్తారు ఇక్కడ. ఇప్పుడు ఈ రెండవ ప్రశ్న అయినటువంటి రెండవ భాగంలో, లేక రెండవ భాగం అయినటువంటి రెండవ ప్రశ్నలో మూడు ప్రశ్నలు అడిగాడు శిష్యుడు. చాలా కన్ఫ్యూషన్, మూడు ప్రశ్నలు అడిగాడని చెప్తున్నారు. ఏమిటి విషయం అంటే ప్రాణాన్ని స్తుతి చేస్తున్నారు, పొగుడుతున్నారు. ఎందుకండి ప్రాణస్థుతి చేయటము అంటే, ప్రాణాన్ని గురించి ఉపాసన చెప్పబోతున్నారు మూడవ ప్రశ్నలో. ప్రాణ ఉపాసన ఎలా చేయాలి అని చెప్పబోతున్నారు మూడవ ప్రశ్నలో. ఉపాసన చేయడానికి ముందు మనకు భక్తి కావాలి కదా. ఉపాసన చేయాలంటే, ధ్యానం చేయాలంటే ఆ భక్తిని పెంపొందించడానికి ఆ ప్రాణాన్ని గురించి గొప్పదనం తెలిస్తే మనకు, మనం భక్తిని పెంచుకుంటాం. భక్తి పెరిగితే ఉపాసన చేస్తాం. భక్తి లేకుండా ఉపాసన చేయలేం కదా. ఎలాగైతే పెద్ద పెద్ద ఉపన్యాసాల్లో చీఫ్ గెస్ట్ని పిలుస్తారు. పిలిచినప్పుడు ఆయన స్పీచ్ ఉంటుంది. ఆయన స్పీచ్ కనీసం గంట సేపు అన్నా ఉంటుంది. మెయిన్ స్పీకర్ స్పీచ్ గంట సేపు ఉంటుంది. ఆ గంట సేపు స్పీచ్ని వినాలంటే, ఆడియన్స్ అందరిని కూర్చోబెట్టాలంటే ఈ స్పీకర్ ఎంత గొప్పవాడో చెప్పాలి కదా అని స్వామీజీ ఉదాహరణ ఇస్తారు. ఈ స్పీకర్ ఎంత గొప్పవాడో అని చెప్పాలంటే ఈయన ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక ఆయన వస్తాడు స్టేజ్ మీదకి. వచ్చి ఈరోజు ఫలానా వారు మనకు ఉపన్యాసం ఇవ్వబోతున్నారు, వారి గురించి నేను నాలుగు మాటలు చెప్తానని చెప్పి ఆయనే ఎక్కువసేపు మాట్లాడతాడు. అంటే ఈయనకు అంత గొప్పతనం ఉంది, మరి చెప్పాలి కదా ఆయన క్వాలిఫికేషన్లు, ఆయన ఏమేమి చేస్తున్నాడు, ఎంత సర్వీస్ చేస్తున్నాడు, ఎంత గొప్పవారు ఆయన అని చాలా చెప్పిన తర్వాత అటువంటి వారి భాషణం మనం వినబోతున్నాము, మనమంతా ఎంతో అదృష్టవంతులం అని కూడా చెప్పి ఆయన ముగిస్తాడు. అలా చెప్పడం వల్ల ఏమైంది, ఇప్పుడు జనంలో ఒక ఉత్సాహం పెరిగింది. ఆహా, ఇంత గొప్ప ఆయన, ఈయన ఇంత చదువుకున్నారు, ఈయన ఇన్ని సాధించారు, ఈయన కనుక ఈయన చెప్పే మాటలు ఏదో ప్రయోజనం ఉంటుంది, కనుక మనందరం విందామని చెప్పి అందరూ ఆడియన్స్ అలాగే కూర్చుంటారు వెళ్లకుండా. అది విషయం. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాణ ఉపాసన అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రాణ ఉపాసన చెయ్యాలి అంటే, ప్రాణ ధ్యానం చెయ్యాలి అంటే ఆ ప్రాణం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి కదా. కనుక ఆ ప్రాణాన్ని స్తుతి చేస్తున్నారు ఇప్పుడు. ఇక్కడ స్తుతి చేస్తే మనకు కూడా శ్రద్ధ పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది ఉపాసన చెయ్యాలని. అది విషయం. అందుకని ముండకోపనిషత్తులో ఈ ఉపాసనలన్నీ కూడా 1వ అధ్యాయం 2వ ముండకంలో 6 నుంచి 10 మంత్రాల వరకు, 1, 6, 10 వరకు కర్మ గురించి చెప్పబడింది. మనకు ఒక విషయం గుర్తుండాలి, ముండకోపనిషత్తు మంత్రోపనిషత్తు, దానికి వ్యాఖ్యానమే ప్రశ్న ఉపనిషత్తు, బ్రాహ్మణ ఉపనిషత్తు. ఈ బ్రాహ్మణ ఉపనిషత్తు మంత్రాల్లాగా ఉండవు కదా, పారాగ్రాఫులు లైన్లుగా ఉంటుంది. అందుకని అక్కడ చెప్పిన విషయాన్ని ఇక్కడ మళ్ళీ వివరంగా ఇంకొక మాటలతో చెప్తున్నారు, వేరే మాటలతో అంతే. 1, 6, 10లో చెప్పింది కర్మ విషయం చెప్పింది అక్కడ. ఏ హేతే ఆహుతయః అని చెప్పి అట్లా కర్మలు చేసేవాళ్ళని ఎలా దేవతలు ఆహ్వానిస్తారు, ఎలా పిలుస్తారు, వాళ్ళు ఏ ఏ మార్గాల్లో వెళతారు అని చెప్పి అన్నీ అక్కడ వర్ణించింది ముండకోపనిషత్తు. తర్వాత ముండకోపనిషత్తు 11వ మంత్రంలో ఉపాసన గురించి కూడా చెప్పింది. ముండకోపనిషత్తులోనే 1, 2, 11లో ఉపాసన అక్కడ కూడా చెప్పబడింది. కనుక 9 మంత్రాలు అపరావిద్యకి కేటాయించబడినాయి. 9 మంత్రాలు అపరావిద్యకి, కర్మ ఉపాసనలకు కేటాయించబడింది, వాటి గురించి చెప్పబడింది 9 మంత్రాలలో. ఇప్పుడు ఆ 9 మంత్రాల్లో చెప్పినటువంటిది ఇక్కడ 2 చాప్టర్లలో చెప్తున్నారు. 2 చాప్టర్లలో అంటే కర్మలు గురించి చెప్పి 2వ అధ్యాయం 3వ అధ్యాయం, ఇక్కడ అంటే 2వ ప్రశ్న 3వ ప్రశ్న, ఆ ఉపాసనల గురించి ఇక్కడ చెప్పబడుతోంది. కర్మల గురించి కాకుండా 11వ మంత్రం, 1 మంత్రం ఎక్కడైతే చెప్పబడిందో, తపశ్రద్ధేయే ఉపవసంతి అరణ్యే శాంతో విద్వాంసో భైక్షచర్యాం చరంతః అనే 1 మంత్రానికి ఈ 2వ ప్రశ్న 3వ ప్రశ్న 2 అధ్యాయాలు విస్తరంగా చెప్పబడుతోంది. కనుక మీమాంసా శాస్త్రం ప్రకారం ఏ దేవతను గురించి మనం ఉపాసన చేస్తే ఆ దేవత స్తుతి చేయడం లక్షణం, చెయ్యాలి. ఏ దేవత గురించి అయితే మనం ఉపాసన చేస్తామో ఆ దేవతను గురించి స్తుతి చేయాలి ముందు. స్తుతి చేసినప్పుడు ఆయన ఆనందపడతాడు, ఆ దేవత అప్పుడు రెడీగా ఉంటాడు మనల్ని అనుగ్రహించడానికి. అందుకని స్తుతి చేయాలన్నమాట. ఈ పొగడతలన్నీ అక్కడి నుంచే వచ్చినాయి, అప్పటి నుంచే అదే అలవాటు మనకు కూడా. స్తుతి ఎందుకు చేయాలంటే భక్తిని పెంచడానికి కోసం, ఉపాసన చేయడం కోసం చెయ్యాలి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాణం అనేది ఏమిటని తెలుసుకున్నామంటే, మనం హిరణ్య గర్భ సమష్టి సూక్ష్మ శరీరం అని అర్థం. సమష్టి సూక్ష్మ శరీరం, దీన్ని సమష్టి సూక్ష్మ ప్రపంచం కూడా అనొచ్చు. సమష్టి సూక్ష్మ ప్రపంచాన్నే సమష్టి సూక్ష్మ శరీరం అంటారు. సమష్టి అంటే అంత టోటల్గా అన్నమాట, సమస్తం. సమస్తాన్నే సమష్టి అంటారు, సమస్తాన్నే సమష్టి అంటారు. మనలో ఈ శ్వాస ఉన్నది కదా, ప్రాణం ఉన్నది కదా, ఈ ప్రాణం అందరిలో ఉన్నదాన్ని కలిపితే సమష్టి. ఒక్కరిలోనే ఉంటే వ్యష్టి, అందరిలో ఉంటే సమష్టి. అది విషయం. కనుక హిరణ్య గర్భ అనేది ప్రాణం, ప్రాణమే హిరణ్య గర్భ. అటువంటి హిరణ్య గర్భుడు అక్కడ ఈశ్వరుడు అని పేరు, ఈశ్వరః. ఎందుకంటే చైతన్యం లేకుండా, కారణం లేకుండా కార్యం ఉండదు కనుక. మట్టి లేకుండా కుండ ఉండలేదు కదా. బ్రహ్మ దేవానాం ప్రథమ సంభభూవ అని ముండకోపనిషత్తు 1వ మంత్రం. బ్రహ్మదేవుడు ఆ పరమాత్మ నుంచి పుట్టాడు అన్నాం. అన్నప్పుడు పరమాత్ముడు కారణం కదా, చైతన్యం బ్రహ్మ. హిరణ్య గర్భుడు బ్రహ్మాజీ, బ్రహ్మదేవుడు ఆయన కార్యం. గొలుసు బంగారం లేకుండా ఉండలేదు కదా. బంగారం ఉంటేనే కదా గొలుసు ఉంటుంది, మట్టి ఉంటేనే కదా కుండ ఉంటుంది. మట్టి లేని కుండ లేదు, బంగారం లేని గొలుసు లేదు. బ్రహ్మము లేని హిరణ్య గర్భుడు కూడా లేడు. అందుకని మనం హిరణ్య గర్భుణ్ణి ఈశ్వరుడా అని కూడా అనొచ్చు. నిర్గుణ చైతన్యం లేక ఈశ్వరా అని అంటాం. కుండ అనేది వేరుగా లేదు మట్టి కంటే, అసలు కుండ అనే పదార్థమే లేదు, మట్టే ఉన్నదన్నాం. మట్టి ఉపాదాన కారణం అని చెప్పినప్పుడు అప్పుడు కుండ అనేదే లేదు కదా, అప్పుడు మట్టే కదా ఉన్నది. అదేవిధంగా హిరణ్య గర్భుడు అనేది కూడా పరమేశ్వరుడే, పరమాత్ముడికే హిరణ్య గర్భుడని పేరు. అంతే, అంతా ఉన్నది భగవంతుడు ఒక్కడే, కానీ హిరణ్య గర్భ రూపంలో ఉన్నాడు. మనం ఈ విషయాన్ని మర్చిపోకుండా ఉండాలి ఉపనిషత్తు అంతా వినేటప్పుడు. లేకపోతే ఏమవుతుందంటే పరమాత్మ వేరు, హిరణ్య గర్భుడు వేరు, సూర్యుడు వేరు, చంద్రుడు వేరు అనుకుంటూ ఉంటాం మనం. ఆ ఒక్క పరమాత్ముడే అంతటా కనపడుతున్నాడు, అన్ని రూపాల్లో కనపడుతున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. పూల మాలని చూస్తే రకరకాల పూలు ఉంటాయి, వాటన్నిటికీ ఆ మాలలో లోపల వెనకాల వాటిని అన్నింటినీ ఒకటిగా ఉంచినది ఎవరు? దారం, ఆ సూత్రం. ఆ దారాన్ని మర్చిపోకూడదు, అందరం మర్చిపోతాం. ఆ పూల మాల చూసుకుని ఆహా ఎంత బాగుంది, పుష్పాలు ఎన్ని బాగున్నాయి, కానీ ఒకటే దారం లోపల, వాటిని అన్నిటి నుంచి ఒకటిగా ఉంచునున్నది. వాటినన్నింటినీ కలిపి ఉంచడానికి ఒక సూత్రం అన్నమాట దారం. ఇది తీసేస్తే మాల అనేదే లేదు. ఈ ప్రపంచం అంతా అంతే. చైతన్యం అనేది సూత్రం లాంటిది, బ్రహ్మము సూత్రం లాంటిది. ఈ పేర్లున్నీ చూసా, రూపాలన్నీ కూడా పుష్పాల్లాంటివి. పుష్పాలు ఉంటాయి పోతాయి, ఫ్రెష్గా ఉంటాయి, కొన్ని వాడిపోతూ ఉంటాయి, కొన్ని ఎండిపోయినాయి. ఈ నామరూపాలు కూడా అంతే, రకరకాల నామరూపాలు, రకరకాల వయస్సు. కొంతమంది ఇప్పుడే పుడతారు, కొంతమంది నవ వయస్కులు, కొంతమంది ముసలివాళ్ళు, కొంతమంది మరీ ముసలివాళ్ళు, రకరకాలుగా ఉంటారు. కానీ బ్రహ్మ చైతన్యం ఒకటే, ఎలాగే ఉంటుంది. కానీ దాని మీదకి దృష్టి పోదు అందరికీ. ఎలాగైతే సూత్రం మీదకి దృష్టి పోదో, చిన్నప్పుడు పూలు పెట్టుకునేవాళ్ళు చూసేవాళ్ళం మనం, ఇప్పుడు పూలు పెట్టుకున్నారు, ఇప్పుడు అంతగా గమనించాం అనుకోండి, అప్పుడు ఎక్కువగా గమనించేవాళ్ళం. పూలు పెట్టుకుంటే తెల్లవారిన తర్వాత ఏముంటుంది? దారం ఉంటుంది, తల్లవు పూలు ఉండవు. చూసారా? అదే దారం అట్లాగే వెళ్ళాడుతూ ఉంటుంది. పూలు ఏమైపోయినాయి, దారం మాత్రం ఉన్నది. ఏమిటి దారం పెట్టుకున్నామంటే, దారం పెట్టుకోలేదు పూలు పెట్టుకున్నాను, పూలు ఎండిపోయి రాలిపోయినాయి, దారం మాత్రం అట్లాగే ఉంటుంది. అర్థమైంది కదా? అలాగే ఈ ప్రపంచంలో నామరూపాలు, మనుషులు, జీవరాశులన్నీ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, అది బ్రహ్మ చైతన్యం. ఎలాగైతే మన దృష్టి అంతా పూల మీద ఉంటుందో, దారం మీద ఉండదు, బ్రహ్మం మీద ఉండదు, ఈ నామరూపాల మీద ఉంటుంది, మనకు వచ్చే పోయే నామరూపాల మీద. అది మన ఆలోచన. కనుక సృష్టి బృహదారణ్యకోపనిషత్తులోనే ఈ సృష్టి గురించి చెప్పేటప్పుడు ఆ బ్రహ్మదేవుడు మను శతరూపాలని పుట్టించాట మొదట. మను శతరూప, మను పురుషుడు, శతరూప స్త్రీ. మను శతరూప పుడితే వారిద్దరూ అన్న చెల్లెళ్ళతో సమానం కదా, అందుకని శతరూప అన్నదిట నేను అనేక జీవరాశులుగా మారిపోతాను అని అన్నది. ఆ ఒక్క స్త్రీ అనేక జీవరాశులుగా మారిపోయింది, అంటే ఆవు, కుక్క, నక్క, అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు, అన్ని రకాల స్త్రీ జాతి అన్నిగా మారిపోయింది ఆవిడ. మారిపోయి మను కూడా ఏం చేశాడు, నేను కూడా మారుతానని చెప్పి ఆయన కూడా పురుష రూపంగా, అన్ని జంతువుల్లో పురుషం మేల్ అన్నమాట, జంతువులు, పక్షులు, మనుషులు, కీటకాలు అన్నిట్లో మనుషు రూపంలో, అన్ని పురుష రూపంలో అన్నమాట, అంటే స్త్రీ పురుష అన్నమాట, మేల్ ఫిమేల్, మేల్ ఫిమేల్ ఒక్కొక్క స్పీషీ అన్నమాట. అలా మారిపోయిన తర్వాత సృష్టి పెరిగిందనమాట. అది ఎలా జరిగింది సృష్టి అంటే ఇట్లా జరిగిందని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది. సరే, ఇదంతా కథ, కథలాంటి కథ. ఇప్పుడు మనకి ఏమిటి తెలిసింది ఇక్కడంటే, ఈ హిరణ్య గర్భుడు ప్రాణము గొప్పదని మనకు చెప్తున్నది ఈ ఉపనిషత్తు. ఈ ప్రాణం గొప్పదని తెలియడానికి ముందు కొంతమంది ఇక్కడ ఇంద్రియములన్నీ కూడా గొప్ప, మేం గొప్ప, మేం గొప్ప అనుకుంటున్నాయి. ఇంట్లో కూడా అరుచుకుంటుంటారు కదా, నేను గొప్ప, నేను గొప్ప అని. అట్లాగే వీళ్ళు కూడా ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా నేను ఉండడం వలన ఈ శరీరం పనిచేస్తున్నది అనేటటువంటి భావన వచ్చింది. అప్పుడు ప్రాణం అన్నదట, మీరెందుకు ఇలా మూర్ఖంగా మాట్లాడుకుంటున్నారు? మీ వల్ల కాదు శరీరం ఉంటున్నది, నా వలననే శరీరం ఉంటుంది అని చెప్పింది ప్రాణం. నేనే ఈ శరీరాన్ని నిలుపుతున్నాను, నేను లేకపోతే ఈ శరీరం పనిచేయలేదు, మీరు కూడా పనిచేయలేరు అని ప్రాణం ఇంద్రియాలకు చెప్పింది. కళ్ళకి, ముక్కులకి, చెవులకి, అన్నిటికి చెప్తే అవన్నీ నవ్వినాయి, ఎగతాళి చేసినాయి, చప్పట్లు కొట్టినాయి. ఆహా, ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటారు చూసారా, ఎంత బాగా మాట్లాడుతున్నాడు, నువ్వా అంత గొప్పవాడివా, నువ్వు లేకపోతే మేము ఉండలేమా అని చెప్పి హేళన చేసినాయి. హేళన చేసి ఎగతాళి చేస్తే ప్రాణానికి కొంచెం మనసు చివుక్కుమన్నది. మనుషుల భాషలో చెప్పాలి కదా, ప్రాణానికి మనసు చివుక్కుమన్నది, అభిమానం కొంచెం దెబ్బతిన్నది. అభిమానం దెబ్బతినేటప్పటికీ అయినా ఈ ఇంద్రియాల మీద కరుణ ప్రాణానికి, నేను గనక వెళ్ళిపోతే వీళ్ళందరూ చచ్చిపోతారు, ఎట్లా వెళ్ళిపోయేది వీళ్ళందరిని వదిలిపెట్టి అని చెప్పి వెళ్ళను లేదు, అభిమానం పోతున్నది, ఇక్కడ ఉంటే హేళన చేస్తున్నారు, విలువ లేకుండా ఉంది అసలు అని ఒక ప్లాన్ వేసింది ప్రాణం. వెళ్ళకుండా వెళుతున్నట్లుగా నేను నటిస్తానన్నారు. వెడితే అవుట్ అయిపోతారు, ఇంకేం ఉండదు వాళ్ళ పని అని అట్లా జాలిపడి ప్రాణం ఏం చేసింది, వెళ్ళకుండా వెళ్ళినట్లుగా నటిస్తానన్నది. వెళ్ళినట్లుగా నటిస్తానంటే ఏం చేసింది, వాకిలి దాకా వెళ్ళింది, ఇంకా బయటకు వెళ్ళాలంతే. వాకిలి దాకా వెళ్ళేటప్పటికే ఇంట్లో ఏం పట్టించుకోలే, కళ్ళు ముక్కు చెవులను ఏం పట్టించుకోకుండా వాకిలి దాకా వెళ్ళిపోయేటప్పటికీ కళ్ళు మూసుకుపోతున్నాయి, చెవులు వినపడటం లేదు, నాలుక ఎండిపోతున్నది, చేతులు ఎత్తలేకపోతున్నారు, కాళ్ళు కదలడం లేదు, అవన్నీ కూడా బలహీనమైపోయినాయి. బలహీనం ఎట్లా అయిపోయినాయని చెప్పి ఉపనిషత్తు ఉదాహరణ చెప్పింది, ఎలాగైతే తేనెటీగ తుట్టెలో ఆ రాణి ఈగ నాయకుడు అన్నమాట, అది కనుక బయటికి ఎండిపోతే ఈగలన్నీ కూడా బయటికి ఎండిపోతాయి. ఆ ఈగ ఉన్నంతసేపు, ఆ తేనెటీగ ఉన్నంతసేపు ఇవన్నీ ఉంటాయి, ఆ నాయకుడు కనుక లేకపోతే ఇవన్నీ ఉండలేవు, ఆ విధంగా అని చెప్పి ఉపనిషత్తు చెప్తాం. అది బయటికి వెళితే వీళ్ళందరూ బయటికి వెళ్తారు, అది లోపలికి వస్తే మళ్ళీ లోపలికి వస్తారు. స్వామీజీ ఇంకొక ఉదాహరణ చెప్తారు, పరమార్థానంద స్వామీజీ గారు. ఇప్పుడు మనం యాత్రలకు వెళ్ళేటప్పుడు గైడ్ ఉంటాడు కదా, మనకు తెలియని ప్రదేశాలకు వెళతాం మనం. నూతన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏమేమి చూడాలి, ఎక్కడ చూడాలి మనకు తెలియదు, అందుకని ఒక గైడ్ని పెట్టుకుంటాం. ఆయన బస్సులో ఎక్కిస్తాడు మమ్మల్ని అందరినీ, ఎక్కించి ఆయన ఒక మైక్ తీసుకుంటాడు, ఆ మైక్లో చెప్తుంటాడు, ఇప్పుడు మనం ఫలానా చోటుకి వచ్చాం, ఫలానా చోట దిగుతున్నాం, ఫలానా చోట చూస్తామని చెప్పి చెప్తాం. ఆయన చెప్తాడు మైక్లో, చెప్పగానే అందరు రెడీగా ఉండండి దిగడానికి అంటాడు. ఆయన దిగంగానే గడగడగడగడ మనందరం కూడా బిల్ల 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 కిందికి దిగుతాం, దిగి ఆయనతో పాటు వెళతాం ఎక్కడికి వెళితే అక్కడ. ఆయన పరిగెడుతూ ఉంటాడు, చెప్పుకుంటూ పోతుంటాడు, ఆయనతో పాటు వెళ్తాం. ఆయన ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతాం, ఆయన కదిలితే మళ్ళీ కదులుతాం, అట్లన్నమాట. ఈ ప్రాణం కూడా అంతే అన్నారు, ప్రాణం ఉన్నంతసేపు ఇవన్నీ కూడా ఉంటాయి, ప్రాణం ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి అని స్వామీజీ చక్కని ఉదాహరణలు చెప్తుంటారు అట్లా. కనుక చూడండి, మంత్రం సహా అభిమానాత్, ఆ ప్రాణము అభిమానం వలన బాధ వేసి ఊర్ధ్వం ఉత్క్రామత ఇవ, ఇవ అనేది ముఖ్యం. నాలుగవ మంత్రం మొదటి లైన్, ఊర్ధ్వం పైకి వెళ్ళిపోవడం, ఊర్ధ్వం అంటే బయటకి పైకి. ఉత్క్రామత, ఈ ఉత్క్రామత అనేది వర్తమాన కాలంలో ఉంది, వెళ్ళింది వెళ్ళినట్లుగా అని చెప్పి చెప్పారు, భవిష్య భూతకాలంలో చెప్పుకోవాలి మనం. ఉత్క్రామత ఇవ లాగా వెళ్ళినట్లుగా, ఆ ఇవ అనేది వెళ్ళినట్లుగా వెళ్ళింది, వెళ్ళినట్లుగా వెళ్ళింది, వెళ్ళలేదు వెళ్ళినట్లుగా వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది అప్పుడే కదా వీళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఉంటే తెలియదు కదా, వెళ్ళిపోయినట్లుగా వెళ్ళింది. ఏమైంది అప్పుడు, తస్మిన్ ఉత్క్రమతి అథ ఇతరే, ఎప్పుడైతే అది వెళ్ళిపోయిందో, అది నిష్క్రమించడంలో ఆ ప్రాణము, దాని తర్వాత నిష్క్రమించినంతనే, నిష్క్రమించేటంతలో అని అంటారు, అంటే బయటికి వెళ్ళే లోపల నిష్క్రమించినట్లు ఉద్యుక్తుడైనాడనమాట, తయారైనాడు. వెళ్ళిపోదామని చెప్పి అన్ని పెట్టే బేడ సర్దుకున్నాడు అంటారు చూసారా, పెట్టే బేడ సర్దుకుంటుంటారు. అందుకని కోపం వస్తే అందరూ చాలామంది పెట్టెలు సర్దుకొని వెళ్ళిపోతుంటారు ఇళ్లల్లో. పెట్టే బేడ సర్దుకొని రెడీ అయినాడు వెళ్ళడానికి, ఇంక పట్టుకున్నాడు అనమాట రెడీగా. పట్టుకునేటప్పటికీ అది అథ అని అర్థం. ఏమైంది అప్పుడు? అథ ఇతరే సర్వే ఏవ ఉత్క్రామంతే, మిగతా ప్రాణాలన్నీ కూడా, ప్రాణాలంటే అక్కడ ఇంద్రియాలు, ఇదేమో ముఖ్య ప్రాణం, ఇంద్రియాలను కూడా ప్రాణం అని చెప్పబడుతుంది ఉపనిషత్తుల్లో. బ్రహ్మసూత్రంలో దానికి ఒక అధికరణాలే ఉన్నాయి, ప్రాణాహ అని. ఇంద్రియాలను కూడా ప్రాణం అంట, కానీ ఈ ప్రాణం మనం స్తుతి చేసే ప్రాణం ముఖ్య ప్రాణం. ఈ ముఖ్య ప్రాణం నిష్క్రమించేటంతలో ఏమైంది? ఇక ఇతరే అంటే మిగతా కళ్ళు ముక్కు చెవులు అనే ఇంద్రియాలన్నీ కూడా సర్వే ఏవ అందరూ కూడా ప్రాణాహ అంటే ప్రాణాలు ఇంద్రియాలు అవయవాలన్నీ కూడా ఉత్క్రామంతే నిష్క్రమించాయి, నిష్క్రమించినట్లుగా నిష్క్రమించాయి అన్నట్లు అయిపోయింది. తస్మించ ప్రతిష్టమానే, ఆ ప్రాణం ఎప్పుడైతే పెట్టే తీసుకుంది బయలుదేరింది మళ్ళీ కింద పెట్టింది, మళ్ళీ పిలుస్తారేమో లోపల వెళ్ళిపో. స్వామిని డ్రామా కరెక్ట్గా చెప్తున్నారే అంటారా? చూసాం ఇట్లాంటి కథలన్నీ చాలా కథలే కాదు, ఇడలో దొరుకుతుంటేనే చూసాం. పెట్టి తీసుకుని అక్కడ దాకా వెళ్ళి వాకిలి దాకా వాకిలి దాటకుండా పిలుస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తుంది అనమాట, పెట్టి కింద పెట్టింది. వీళ్ళందరూ పాపం ఈ లోపల నిర్ణయించుకున్నారు ఈయన వెళ్ళిపోతే ఏముంది మన పని అని చెప్పి వాళ్ళందరూ కూడా బయట దాకా వెళ్ళి వెళ్ళొద్దు వెళ్ళొద్దు రారా అన్నారు. అలా అనమాట, అక్కడ మనం ఇలా ఊహించుకోవాలి. ఇప్పుడు మరి పిక్చరైజేషన్ ఏం చేయాలి, ఎంత సినిమా అయితే చూపిస్తాం, మరి ఇలానే కథ చెప్పాలన్నమాట. ప్రతిష్టమానే తస్మించ ప్రతిష్టమానే, ఎప్పుడైతే ఆ ప్రాణం స్థిరపడిందో వెళ్లకుండా, సర్వే ఏవ అందరూ కూడా ఈ కళ్ళు ముక్కు చెవులన్నీ కూడా ఏం చేశారు, ప్రాతిష్టంతే స్థిరపడ్డారు. మళ్ళీ కళ్ళు చూడటం పనిచేస్తున్నాయి, ముక్కు వాసన చూడటం పనిచేస్తున్నది, నాలుక కూడా మాట్లాడటం మొదలుపెట్టిన శక్తి వచ్చింది కదా, మాట్లాడుతున్నది, కాళ్ళు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి. ప్రాతిష్టంతే స్థిరపడ్డారు వాళ్ళ వాళ్ళ స్థానంలో వాళ్ళు, ఇంద్రియ శక్తులన్నీ కూడా. తత్ యథా, ఏ విధంగానైతే, ఎలాగంటే మధుకర రాజానం, తేనెటీగల రాజు ఉత్క్రామంతం నిష్క్రమిస్తే, నిష్క్రమించినప్పుడు నిష్క్రమించంగా, సర్వా ఏవ మక్షికాహ, అన్ని తేనెటీగలు కూడా, సర్వా ఏవ మక్షికాహ ఉత్క్రామంతం, ఉత్క్రామంతే నిష్క్రమిస్తయ్యో ఆ విధంగా అన్నారు. తస్మిన్ ప్రతిష్టమానే, ఆ తేనెటీగ అందులో ఉండగానే ఇవన్నీ కూడా ఉంటాయి. మేమెక్కడికి పోతాం నువ్వు లేకుండా, మేము పోము మేము ఇక్కడే ఉంటాం అంటాయి అవి కూడా. అందుకని అందరు కలిసి తిరుగుతూ ఉంటాయి. ఏమిటి తిరుగుతాయో ఏం చేస్తాయో వాటికే తెలియాలి, ఒక్క క్షణం తీరిక ఉండదు కదా, తిరుగుతూనే ఉంటుంది. మరి ఏమి చేస్తుందో దానికి ఎంత తెలివితేటలో బాబోయ్, చాలా తెలివితేటలు, ఎంత మైండో దానికి, తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమైంది, స్థిరపడగానే సర్వ ఏవ అన్నీ కూడా ప్రాతిష్టంతే, అవన్నీ స్థిరపడతాయి. అదేవిధంగా ఏవం, అదేవిధంగా ఆ కథలో చెప్పినట్లుగానే తేనె తుట్టె కథలాగా అని అర్థం. తేనె తుట్టె కథలాగా బాగుందా కథ, మనకు అట్లా చెప్తే కానీ అర్థం కాదు. చూడండి ఉపనిషత్తు మన కోసం ఎంతటి సామాన్యమైన ఉదాహరణ తీసుకొచ్చి చెప్తున్నదో కదా, చక్కటి ఉదాహరణ. చూస్తే మనం ఆ చీమలన్నీ కూడా చూసారా, పెద్ద చీమ ఒకటి పోతూ ఉంటుంది, ఈ చిన్న చీమలన్నీ కూడా దాని వెంబడే పోతాయి. అది ఇట్లా తిరిగితే ఇవన్నీ కూడా అట్లా తిరుగుతాయి, ఇట్లా తిరిగితే అట్లా తిరుగుతాయి. చూసారా చీమల్ని, అది దారి తప్పదు కదా, మళ్ళీ ఆ పెద్ద చీమకి ఇది వెళ్ళి అన్ని అందిస్తుంది అనమాట, చెప్తుంది పలాను చోట పంచదార ఉంది రా అని. ఆ పెద్ద రాజు అనమాట, నాయకుడు. అందుకని వీళ్ళందరూ ఆహారం తీసుకెళ్ళి ఆ పెద్ద చీమ కోసం అన్ని పెడతారనమాట లోపల. అది తిన్న తర్వాత మిగిలినంత మీరు తినందుని ఉంటుంది. ఇట్లాంటివన్నీ చూస్తున్నాను చీమల్లో కూడా. అవి ఒక్క నిమిషం చీమ ఆగి ఉండగా చూసారు ఎప్పుడన్నా, తింటూ ఉండేటప్పుడు ఆగుతుంది కానీ లేకపోతే తిరుగుతూనే ఉంటుంది. కాళ్ళు నొప్పులు పుట్టవేమో ఏమో, తిరుగుతూనే ఉంటుంది. దాన్ని చూస్తూ ఉంటే భలే ఆనందం వేస్తుంది ఆ చీమని. ఏమిటో ఏమిటో ఉద్యోగం, ఏమిటో జాబ్ దానికి. 24 గంటలు 24x7 పని చేస్తూనే ఉంటుంది రాత్రి మ్రగళ్ళు. అందుకే కదా డబ్బాల పంచదార అంతా ఖాళీ అవుతుంది. మనం ఏమన్నా పెట్టామండి డబ్బాల్లో, మనం వచ్చేటప్పటికి ఉండవు అందులో, అంతా మాయమైపోతుంది. అది అట్లన్నమాట. అలాగే ఏమం వాక్ మనహ, వాక్ అంటే వాగింద్రియం, మనహ మనస్సు, చక్షుః కన్నులు, శ్రోత్రం చెవులు, ఇవన్నీ కూడా ఏం చేశాయి, తే ప్రీతాః సంతోషపడినాయి. ప్రాణాన్ని చూసి వాళ్ళందరూ సంతోషపడ్డారు. ఆహా నువ్వు లేకపోతే మేమందరం ఏం చేయలేకపోయినాం అని చెప్పి అటు పక్కన ఇటు పక్కన కూర్చొని కాళ్ళు ఒత్తుతూ, ప్రాణం ప్రాణం వెళ్ళొద్దమ్మా, నువ్వు వెళ్ళవాకు, ఉండు ఇక్కడే ఉండు అని చెప్పి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం మేము, గౌరవిస్తాం అని సంతోషపడి ప్రాణమును స్తున్వంతి పోడటం మొదలుపెట్టినాయి. ఇప్పుడు స్టార్టింగ్ అన్నమాట. సంతోషపడి ఇప్పుడు స్తుతి చేస్తున్నాయి ప్రాణాన్ని గురించి. అలా స్తుతి మనం కనుక వింటే మనకు కూడా ప్రాణం మీద బాగా విలువ పెరుగుతుంది. అందుకని ఈ ప్రాణికి హీలింగ్, ఈ చక్ర కుండలిని ఇవన్నీ కూడా ప్రాణానికి సంబంధించినవే. ప్రాణం అంటే మనం గాలి తీసుకునే ప్రాణం ఒక్కటే కాదు, ప్రతి దాంట్లో ఉన్న శక్తిని ప్రాణం అన్నారు, ప్రాణశక్తి అన్నారు. మనకు మంత్రాలు చదువుతూ ఉంటే తెలుస్తుంది ఇప్పుడు అసలు ఆ ప్రాణశక్తి దేంట్లో ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నది, ఏ రూపంలో ఉన్నదని తెలిసిపోతుంది. ఈ కుండలిని ధ్యానము, యాక్యూపంక్చర్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ప్రాణశక్తి కోసమే, ప్రాణశక్తిని ఉద్దీపనం చేయడం కోసమే. ఈ చక్ర ధ్యానం, కుండలిని ధ్యానం, యాక్యూప్రెషర్, యాక్యూపంక్చర్ ఇవన్నీ, ప్రాణిక్ హీలింగ్, ప్రాణయామ అందరూ చేస్తున్నారు చూసారా ఇప్పుడు. అవన్నీ ఏంటంటే ఈ ప్రాణశక్తిని, సమష్టిగా ఉన్న ప్రాణశక్తిని ఉద్దీపనం చేసుకొని మనలో దాన్ని పెంచుకోవడం కోసం, అంతటి విలువైనటువంటిది. అందుకని ప్రతి క్లాసులో మనం ప్రాణాయామం చేస్తున్నాం, కారణం అది. అర్థమైందా? ఇప్పుడు తర్వాత మంత్రానికి వెళతాం. ఇంతవరకు క్రిందటి వారం చూశాం 5వ మంత్రం. ఏషోగ్నిస్తపతి ఏష సూర్యః ఏష పర్జన్యః మఘవాన్ ఏష వాయుః ఏష పృథివీ రైర్దేవః సదసచ్చామృతం చయత్. ఇక్కడి నుంచి ప్రాణస్థుతి మొదలవుతుంది. లేనటువంటి గుణాలని ఇవ్వడం ఉపాసన కోసం అవిద్యమానం గుణ ఆధానం అంటాం. వినాయకుడిని ఆ పసుపు ముద్దలో చూస్తాం, వినాయకుడు ఉన్నాడు అక్కడ, అవిద్యమానం లేడు, లేకపోయినా కూడా ఉన్నట్లుగా వినాయకుడిని చూస్తాం భావన. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ప్రాణశక్తిని, కొన్ని గుణాలని ఆపాదిస్తున్నామన్నమాట ఉపాసన కోసం. ఉపాసన చేయడం కోసం ఆ గొప్పదనాలన్నింటినీ కూడా ఆయనలో మనం ఆపాదిస్తాం, అది ఉపాసన అంటే. అందుకని స్తుతి చేసేయడం, ఉపాసన చేయడానికి ముందు ఆపాదించాలి. ఎలా ఆపాదిస్తాం? ఆపాదించడం అంటే మనం అందులో మనం చూడాలి, భావించాలి. ఆపాదన అంటే భావించడం. అస్మిన్ హరిద్రా కుంకుమే శ్రీ విఘ్నేశ్వరం ఆవాహయామి ఆపాదయామి అంటే భావించడం. అలా భావించంగానే అది పసుపు ముద్ద కాదు ఇంక మీద, అది వినాయకుడు. అప్పుడేం చేస్తాను? వినాయకుడు స్తుతి చేస్తాను అన్నమాట, ఆయన ధ్యానం చేస్తాను. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు స్తుతి ఎలా మొదలవుతుందో చూడండి. ఏష అగ్ని ఈ ఇంద్రియాలన్నీ కూడా చెప్తున్నాయి, నువ్వే ఓ ప్రాణమా, నువ్వే అగ్నివి అన్నారు. అగ్ని అనేది ఏదైతే ఉందో ఆ అగ్ని దాహక శక్తి అది నువ్వే అన్నారు. అందుకే ప్రాణాన్ని దాదాపు అగ్ని కూడా అనొచ్చు. ఏషః అగ్ని, ప్రాణమే అగ్నిగా దహిస్తాడు, ప్రాణం దహిస్తుంది అంటారు చూసారా. అగ్ని రూపంలో ఉండి ప్రాణం దహిస్తుందన్నమాట. ఆ దాహక శక్తి ఉంది చూసారా, అది ప్రాణం యొక్క శక్తి. నిప్పులో ఉన్న దహించే శక్తి ఓ ప్రాణదేవత నువ్వే కదా మొదటిది. ఏషః అగ్నిహీన, ఏషః అంటే ఈ ప్రాణం, అగ్ని అగ్ని అయి కాల్చుతున్నది అని అర్థం. తపతి అంటే దహిస్తున్నది, కాల్చుచున్నది. ఏషః ఈ ప్రాణము, ఈ ప్రాణము సూర్యః సూర్యుడు, సూర్యకాంతి. ఆ సూర్యకాంతి సోలార్ తర్వాత ఏమంటారు, ఎనర్జీ. అది ఎనర్జీ అనేది ప్రాణశక్తి, సోలార్ ఎనర్జీ సౌరశక్తి. సూర్యుడిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది ప్రాణం యొక్క శక్తే, కానీ సూర్యుడిది కాదు. అది ప్రాణం యొక్క శక్తి అంటే ప్రాణం అంటే ఏమన్నాం, హిరణ్య గర్భ. హిరణ్య గర్భ అంటే ఎవరు, ఈశ్వర. ఈశ్వర అంటే ఎవరు, చైతన్యం. కనుక చైతన్యమే ఆ సూర్యుడి యొక్క శక్తిగా ఉన్నది అని అర్థం. అర్థమైంది కదా, అలా తీసుకోవాలి. సూర్యుడు ఏషః పర్జన్యః, పర్జన్యః అంటే వర్షం కురిపించేటటువంటి మేఘాలు. పర్జన్యం అంటే వర్షం. ఏషః మఘవాన్, మఘవాన్ అంటే ఇంద్రుడు. ఈ ప్రాణమే ఇంద్రుడు, ఇంద్రుడిలో ఉన్న ఇంద్రశక్తి ఏదైతే ఉందో ప్రాణశక్తి అది. ఏషః ఈ ప్రాణమే వాయుః, వాయువుని చూసారా, గాలి అంతటా ఉన్న గాలి అది ప్రాణం. కనుక ఆ ప్రాణం ఇక్కడ ఉందా లేదా, ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నావా లేదా. గాలి లేకపోతే ఏమైపోతాం, కాసేపు ముక్కు మూసుకుంటే తెలిసిపోతుంది, అవుట్ అయిపోతాం. కనుక ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, నవ్వుతున్నాము, తల ఊపుతున్నాము అంటే ఎవరి వల్ల, ప్రాణం వల్ల. ఎందుకంటే గాలి, వచ్చే గాలి పోయే గాలి పనిచేస్తుంది కదా. ఇవన్నీ మనకు గుర్తుండవు, అర్థం చూసుకోగానే పౌడర్ రాసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంగతి మనకు గుర్తుంటే మంచిది, లేకపోతే మనకు అహంకారం పెరుగుతుంది. ఏమిటి నీ గొప్పతనం, గాలి తీసుకోవడం వదలడం నీ చేతుల్లో ఉందా, అసలు అది జరుగుతూ ఉన్నది చూసారా. లేదు నేను ఒక గంట సేపు ఆగి తీసుకుంటాలి గాలి అని చెప్పానండి, ఒక గంట సేపు రెస్ట్ తీసుకుంటాను, ఎందుకు గాలి తీసుకోవడం, నిటారుగా కూర్చోవాలి, ముక్కు మూసుకొని అటు ఇటు చేయాలి, వద్దులేండి కాసేపు ఆగి చేస్తానండి, రెస్ట్ తీసుకుంటాను, లేకపోతే ఒకరోజు లీవ్ తీసుకుంటాను అని అంటే, మరి ఆ వాయువు ఇక్కడ ఉన్నది కదా, ఆ వాయువు ఇక్కడ ఉన్నది కదా, గాలి వచ్చే గాలి పోయే గాలి. సారీ, ఎవరు ఇదంటే ప్రాణమే వాయువు. ఏషః ఏవ దేవః, దేవః అంటే చైతన్యం, జ్యోతిర్మయ స్వరూపం. దేవః ఈశ్వరః, అపరాప్రకృతి పరాప్రకృతి కలిపి దేవః అన్నారు. ఈ ప్రాణమే దేవః అంటే పరాప్రకృతి చైతన్యం, అపరాప్రకృతి మాయ కలిపితే దేవః అన్నారు. అపరాప్రకృతి పరాప్రకృతి కలిపినప్పుడు దేవః. అంతేకాదు పృథివీ, ఈ భూమి కూడా, భూమి ఆకర్షణ శక్తి అంటారు చూసారా, భూమికి ఒక శక్తి ఉన్నది, ఆ శక్తి కూడా అది ప్రాణశక్తి. రైహి చంద్రుడు, చంద్రుడు కూడా ఆ ప్రాణశక్తే. చంద్రుడిలో ఉన్న చంద్రకాంతి కూడా ఆ ప్రాణశక్తే. అంతేకాదు సత్ అసత్ అమృతంచయత్. సత్ అంటే ముహూర్తం, కంటికి కనపడేది, కార్యం. కంటికి కనపడే నామరూపాలన్నీ కూడా ప్రాణశక్తే. కంటికి కనపడనటువంటిది ఏదైనా ఉన్నా కూడా అసత్ అంటే కారణం, కార్యాలన్నిటికీ కారణం ఉన్నది కదా. ఆ కారణం ఏదైతే ఉన్నదో అంటే కంటికి కనపడకుండా ఉండేది అమూర్తం. అసత్ అంటే అమూర్తం, కంటికి కనిపించనటువంటి, మూర్తి లేనటువంటిది అమూర్తం, మూర్తి ఉన్నటువంటిది మూర్తం. కనుక సత్ అంటే మూర్తం, అసత్ అంటే అమూర్తం. రూపము లేనిది రూపము ఉన్నది అని అర్థం. ఆకారం ఉన్నది ఆకారము లేనిది. అగ్నికి నీటికి భూమికి ఆకారం ఉన్నది, వాటిలో రూపంలో అవి కనపడతాయి, ఎక్కడుంటే ఆ రూపంలో కనపడతాయి. కానీ ఆకాశానికి గాలికి రూపం లేదు, అవి అమూర్త ద్రవ్యాలు, ఇవి మూర్త ద్రవ్యాలు. ఇవన్నీ కూడా సత్ అసత్. తర్వాత ఏంటి, అమృతం. అమృతం అంటే అమరత్వాన్ని పొందడానికి. అమృతం అంటే అమరం, అంటే మరణం లేనటువంటి. దేవతలకి మరణం లేదు, అంటే శాశ్వతంగాని కాదు, వాళ్ళు చాలా యుగాలు బతుకుతారు దేవతలు, అందుకని వాళ్ళకి అమరులు అని పేరు. అమరులు, మరణం లేనివారు. వాళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే ప్రాణశక్తే. ప్రాణశక్తే ఆ దేవతలుగా అమరులుగా కనపడుతున్నారు అని అర్థం. తర్వాత ఆరవ మంత్రం, అరాయి వరధనాభౌ ప్రాణే సర్వం ప్రతిష్ఠితం రుచో యజుగుంషీ సామాని యజ్ఞ క్షత్రం బ్రహ్మచ. అక్కడ ప్రాణము నేనే నిలుపుతున్నాను అవష్టభ్య అన్నది చూసారా. అక్కడ అవష్టభ్య అంటే ఏమిటి అర్థం అంటే స్తంభ ధాతు. స్తంభ అంటే ఒక స్తంభం మీద, నాలుగు స్తంభాల మీద ఇల్లంతా నిలుచుంటుంది చూసారా, అంటే ఇల్లంతా నిలవడానికి స్తంభం ఆధారం. అంటే కదలకుండా ఉంటుందన్నమాట, అన్నిటినీ తాను ఆధారంగా ఉంటుంది, అన్నిటికీ మోస్తూ ఉంటుంది, దాన్ని స్తంభ అంటారు. స్తంభం, స్తంభం అంటే ఆధారం అని అర్థం. తాను కదలకుండా అన్నిటికీ ఆధారంగా నిలుపుతున్నదన్నమాట. అందుకని అవష్టభ్య అంటే అది అర్థం, స్తంభం లాంటిది. పిల్లర్, పిల్లర్ అంటారు చూసారా, స్తంభం లాంటిది. అందుకని ఒక వ్యక్తి కూడా స్తబ్దుడిగా ఉన్నాడంటాడు చూడండి, కదలకుండా ఏం చేయకుండా ఉంటే స్తబ్దుడిగా ఉన్నాడు అంటాం. ఇక్కడ స్తంభలో నుంచి అవష్టభ్య అని వచ్చింది, అవష్టంభనం అని అక్కడ అర్థం. కనుక ఈ ప్రాణాలు, ఈ ప్రాణాలంటే ఐదు ప్రాణాలు ఉన్నాయి, ఐదు ప్రాణాలు కలిపి ఒక్క ప్రాణం. ఈ ప్రాణాన్ని దేనితో పోలుస్తున్నారు, అరా ఇవ రథనాభౌ. రథ అంటే రథము, అరా ఇవ రథము యొక్క చక్రం. రథనాభౌ, రథనాభం అంటే రథము యొక్క నాభి, చక్రము ఇరుసు అంటారు చూసారా. ఒక చక్రం ఉంటుంది రథానికి, రెండు చక్రాలు ఉంటాయి, ఆ చక్రం మధ్యలో ఇరుసు ఉంటుంది. నాభి అంటే మధ్యలో ఉన్నటువంటిది, హబ్ అంటారు. ఆ ఇరుసు నుంచి ఔటర్ రిమ్ ఉంటుంది, ఔటర్ రిమ్ బయట ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. ఈ లోపల, లోపల అంటే మధ్యలో, మధ్యలో ఉన్న నాభి ఇరుసుని ఆ పైన ఉన్నటువంటి ఒక చక్రం ఉంటుంది రౌండ్గా, దాన్ని దీన్ని కలిపేది, వీటిని ఆకులు అంటారు. రిమ్ని ఆకులు అంటారు అన్నమాట, పక్క పక్కన స్పోక్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ స్పోక్స్ని ఆకులు అంటారు ఇక్కడ తెలుగులో. ఈ ఆకులు ఏం చేస్తున్నాయట, ఈ యొక్క బయట రిమ్ని ఈ హబ్ని కలుపుతున్నాయి. అది మనం అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకని మధ్యలో ఉన్నదేమో ప్రాణశక్తి, ఇరుసు. ఇరుసు అంటే మధ్యలో ఉన్నటువంటిది. చూసారా అది ఎప్పుడైనా బండి చక్రాన్ని చూసారా, బండి చక్రం రాసుకోండి, బొమ్మేసుకోండి. ఆ బండి చక్రం పైన ఒక చక్రం వేస్తే రో, మధ్యలో ఒక చిన్న చక్రం, హబ్ అన్నమాట, అది ఇరుసు. ఈ మధ్యలో దానికి బయట ఉన్నదానికి కనెక్షన్ కడ్డీలు అన్నమాట, వాటిని ఆకులు అన్నట్లుగా మనం రాసుకోవాలి, ఆకులు లాంటివి. అయితే ఏమిటండి, ఎందుకు ఇంత కథ అంటారు, రథ నాభ ఇవౌ. ఈ విధంగా రథానికి ఉన్నటువంటి నాభివలే, చక్ర రథచక్రానికి ఉన్నటువంటి నాభివలే ఈ ప్రాణశక్తి ఉన్నది. ఈ యొక్క నాభి మీదనే కదా ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. ఈ కమ్మీలన్నీ కూడా, కమ్మీలు అంటారు తెలుగులో, కమ్మి. కమ్మి అంటే ఏ భాష, తెలుగు భాష. ఇనుప కమ్మీలు అంటారు చూసారా, అట్లా కమ్మీల్లాగనమాట. ఇవన్నీ కూడా ప్రాణే ఏవ సర్వం ప్రతిష్ఠితం. ప్రాణం మీదనే స్థిరపడి ఉన్నాయి. ఎట్లాగైతే ఈ ఆకులన్నీ కూడా, కమ్మీలన్నీ కూడా, కడ్డీలు ఈ యొక్క నాభికి కనెక్షన్గా ఉన్నాయో, ఇది తీసేస్తే అవి కలిసి ఉండలేవు. ఇప్పుడు నాలుగు వైపుల నుంచి ఇట్లా వస్తాయి కదా, వచ్చినప్పుడు ఇవన్నీ కలిపి ఉంచేది ఎవరు? నాభి హబ్, ఇది కనుక లేకపోతే ఇవన్నీ ఒకదానికొకటి పడిపోతాయి. వీటినన్నింటినీ కలిపి ఉంచేది ఈ మధ్యలో ఉన్న ఇరుసు. అదేవిధంగా ఈ కళ్ళు చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి, స్పర్శన శక్తి, గ్రహణ శక్తి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఉండడానికి ప్రాణశక్తి. ఇది కనుక లేకపోతే ఇవన్నీ పనిచేయలేవు. ఆ విధంగా అన్నమాట. సర్వం ప్రతిష్ఠితం అంటే స్థిరపడి ఉన్నవి అని అర్థం. నోరు, ముక్కు, కంఠం, హృదయం, ఇవన్నీ కూడా ఈ ప్రాణం మీద ఆధారపడి ఉన్నాయి. అందుకనే వీటిని మర్మస్థానాలు అంటారు. మర్మస్థానాలంటే నోరు మర్మస్థానం, ముక్కు మర్మస్థానం, అట్లాగే కంఠం కూడా మర్మస్థానం. అందుకని అక్కడ కొట్టారంటే ఏదన్నా కత్తితో పొడిచినా కూడా మనిషి చనిపోతాడు. చూసారా, ఆ చంపేవాడికి కూడా తెలుసు ఎక్కడ కొడితే చనిపోతాడని. అందుకనే గుండె మీద అటాక్ చేస్తారు, లేదా కంఠం మీద అటాక్ చేస్తారు. నిన్న చూసారుగా మొన్న న్యూస్, ఎక్కడ చంపితే ఇంక మళ్ళీ బతకడన్నమాట మనిషి. అది మర్మస్థానాలు, ప్రాణశక్తి ఉన్నదే మర్మస్థానం అని అర్థం. అక్కడ కనుక కొడితే మనిషి చచ్చిపోతాడనమాట, ఎందుకంటే ప్రాణం దెబ్బతిన్నది కదా, అందుకని అదనమాట. కనుక ప్రతిష్ఠితం స్థిరపడి ఉన్నవి. ఏమేమి స్థిరపడి ఉన్నాయి? వీటి వలన ఏం జరుగుతుంది? ఇక్కడ ఆ ప్రాణం ఉండడం వలన, ఆ ప్రాణశక్తి మీద ఇవన్నీ ఆధారపడి ఉండడం వలన, స్థిరపడి ఉండడం వలన, రుచో యజూంషి సామాని, వేద మంత్రాలను మనం ఉచ్చారణ చేయగలుగుతున్నాం. ఋగ్మంత్రాలని, యజుర్మంత్రాలని, యజుర్వేద మంత్రాలని, సామవేద మంత్రాలను మనం ఉచ్చారణ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే ఎలా మాట్లాడుతున్నాను? ప్రాణశక్తి వల్ల మాట్లాడుతున్నాను. మీ చెవులు ఎలా వింటున్నాయి? ప్రాణశక్తి వలన వింటున్నాయి. ప్రాణం లేకపోతే చెవులు వినగలవా? ప్రాణం లేకపోతే నా నోరు మాట్లాడగలదా? మాట్లాడలేదు. కానీ మనం ప్రాణాన్ని పట్టించుకోం. లైట్ వెలుగుతున్నంతసేపు ఎలక్ట్రిసిటీని పట్టించుకుంటున్నామా? విలువనిస్తున్నామా ఎలక్ట్రిసిటీకి? జ్ఞాపకం ఉండదు కదా. అదేవిధంగా ప్రాణాన్ని కూడా మనం పట్టించుకోం. కళ్ళు చూస్తున్నాయి అనుకుంటాం, కానీ కళ్ళు ఎలా చూస్తున్నాయి? చెవులు వింటున్నాయి, ఎలా వింటున్నాయి? ప్రాణం వలన వింటున్నాయి. అందుకని ఒక్కొక్కసారి అట్లాంటి అంతర్భూతంగా ఉన్న శక్తిని మనం గమనించకపోతే అది స్ట్రైక్ చేస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉండాలి. పెద్ద పెద్దగా బయటికి రారు వాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళని గమనించకపోతే పవర్ కట్ అంటుంది. నన్ను విలువ తెలుసుకోవట్లేదు కదా, మీకు కట్ అయిపోతాను అంటుంది. అప్పుడు తెలుస్తుంది, అయ్యో ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అని అన్నట్లు. కానీ ఇక్కడ కూడా అంతే, మనం విలువ తెలుసుకొని ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి వాళ్ళు మనకు. అందుకని కృతజ్ఞత ఉంటే మంచిది ఎప్పుడైనా కూడా. ఇక్కడ శక్తి అంటే ప్రాణం. ప్రాణమే ప్రాణం దేవా అను ప్రాణంతి, అన్నీ కూడా ప్రాణం వల్లనే ఉన్నాయి అన్నాడు. మనుష్యా పశవశ్చయే ప్రాణో హి భూతానామాయుః. ప్రాణంలో ఉండబట్టే కదా ఆయుష్ ఉన్నది. ఆయువు వేరు కాదు, ప్రాణము వేరు కాదు. ఆయువే ప్రాణం, ప్రాణమే ఆయువు. తైత్రీయ ఉపనిషత్తులో చూశాం. అందుకని ప్రాణం అనేటువంటిది ఇక్కడ ఈ మంత్రాలన్నీ చదువుతున్నాం. ఎవరు చదువుతున్నారు ఇక్కడ? ఈ యజ్ఞం చేసేవాళ్ళు చదువుతున్నారు, బ్రాహ్మణులు. యజ్ఞ బ్రహ్మచ క్షత్రంచ. ఈ యజుర్వేద మంత్రాలు, ఋగ్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, ఛాందోగ్య ఉపనిషత్తులో ఒక కథ చెప్పాను కదా, తండ్రి అడుగుతాడు అబ్బాయిని, నువ్వు 15 రోజులు అన్నం తినవాకు, నీళ్లు మాత్రం తాగి ఉండు, అన్నం తినవద్దన్నాడు. సరే నాన్నగారు అని చెప్పి అన్నం తినలే, కొంచెం కొంచెంగా తగ్గిస్తూ వచ్చాడు అన్నం. రోజుకి తగ్గిస్తూ వచ్చిన తర్వాత 15వ రోజు పిలిచి వాళ్ళ అబ్బాయిని, ఒరేయ్ ఋగ్వేద మంత్రం చెప్పు, యజుర్వేద మంత్రం చెప్పు, సామవేద మంత్రం చెప్పు పాడు అన్నాడు. సామవేదం పాడమన్నాడు. అసలు మంత్రం ఎక్కడుందన్నాడు. ఒక్క మంత్రం నాకు జ్ఞాపకం లేదు నాన్నగారు అన్నాడు. జ్ఞాపకం ఉంటే కదా చదవడానికి, జ్ఞాపకమే లేకపోతే ఇంకా చదివేది ఎక్కడ, నేను మంత్రాలు ఏం చెప్తానన్నాడు. చూసావా మరి, నువ్వు మంత్రం చెప్పలేకపోతున్నావంటే కారణం ఏమిటి? నీకు ప్రాణశక్తి కరిగిపోయింది, ప్రాణశక్తి తరిగిపోగానే నీ మెమరీ కూడా తగ్గిపోయింది అన్నాడు. దానివల్ల మనకేం తెలుస్తుందంటే ప్రాణం అనేది చాలా ముఖ్యం అని తెలుసుకోవాలి. చక్కగా పాడుతున్నాడండి, ఎలా పాడుతున్నాడు, దమ్ము తీసుకోవాలి కదా, దమ్ము తీసుకుంటేనే పాట వస్తుంది. పాట ఎట్లా వస్తుంది, ప్రాణశక్తి వల్ల వస్తున్నది. ఇవన్నీ గమనించం మనం, అది గమనించం కాబట్టి ఉపనిషత్తు చదివి నేర్చుకోవాలి, అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలన్నమాట. ప్రాణశక్తి ఈ హిరణ్య గర్భ దేవత, అందుకని శివశక్తి అంటారు చూడండి. శివశక్తి, శివ అంటే చైతన్యం, శక్తి అంటే ప్రాణశక్తి, ఈ రెండు కలిసినప్పుడు మాయ అని అర్థం. శక్తి అంటే మాయ, ప్రాణశక్తి మాయాశక్తి. ఈ మంత్రాలు చదవడానికి చదువుతూ యజ్ఞం చేస్తున్నారు. సరే, యజ్ఞం చేస్తూ ఉంటే ఈ సుబాహులకి వీళ్ళు వచ్చినట్టుగా యజ్ఞం పాడు చేసేవాళ్ళు వస్తారు కదా. యజ్ఞం చేస్తూ ఉన్నారు, మంత్రాలు చదువుతూ ఉంటే ఈ మిలిటెంట్లు టెర్రరిస్టులు వచ్చినట్లుగానే యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలు చదువుతుంటే యజ్ఞం పాడు చేయడం కోసం వస్తుంటారు. రామాయణంలో చూసాం కదా మనం, వాళ్ళ సుబాహు మారీచ సుబాహులు, ఎంతమంది రాక్షసులు ఎన్ని యజ్ఞాలు పాడు చేశారు. వాళ్ళని రక్షించాలి అంటే, ఆ యజ్ఞాన్ని కాపాడాలి అంటే ఎవరు కాపాడుతారు, క్షత్రియుడు కాపాడాలి. క్షత్రంజ అన్నారు, క్షత్రంజ అంటే బ్లాక్ క్యాట్స్ అన్నమాట. బ్లాక్ క్యాట్స్ తెలుసు కదా, ప్రొటెక్షన్, ప్రొటెక్షన్కి గన్స్ పట్టుకొని వస్తుంటారు అన్నమాట, ప్రొటెక్షన్ కోసం, అట్లాంటిది అన్నమాట. అందుకని రాముల వారు లక్ష్మణుడు క్షత్రియులు అన్నమాట, యాగాన్ని రక్షించడం కోసం వాళ్ళు. అందుకని క్షత్రం అంటే క్షత్రియులు, బ్రాహ్మణులు, బ్రహ్మ అంటే బ్రాహ్మణులు. ఆ యజ్ఞాన్ని చేసే బ్రాహ్మణులు వేద మంత్రాలు చదివేటప్పుడు ఈ యొక్క క్షత్రియులు రక్షిస్తున్నారు. ఆ ఋగ్మంత్రాలు చదవాలన్నా ప్రాణశక్తి కావాలి. ప్రాణశక్తి ఋగ్మంత్రాల ఉచ్చారణ రూపంలో ఉంది, ప్రాణశక్తి యజుర్మంత్ర ఉచ్చారణ రూపంలో ఉన్నది, ప్రాణశక్తి సామమంత్ర గాన రూపంలో ఉన్నది, ప్రాణశక్తి యజ్ఞ రూపంలో ఉన్నది, ప్రాణశక్తి బ్రాహ్మణ రూపంలో యజ్ఞం చేయిస్తున్నది, ప్రాణశక్తి క్షత్రియ రూపంలో యజ్ఞాన్ని పరిరక్షిస్తున్నది అని. పొగుడుతున్న ఇంద్రియాలన్నీ ప్రాణాన్ని ఈ విధంగా, ఆహా నీ వలన ఎన్ని పనులు జరుగుతున్నాయి ఓ ప్రాణమా అని. ఏడవ మంత్రం, ప్రజాపతిశ్చరసి గర్భే త్వమేవ ప్రతిజాయసే తుభ్యం ప్రాణ ప్రజాస్తి మా బలిం హరంతి. యః ప్రాణై ప్రతిష్ఠసి ప్రజాపతిశ్చరసి గర్భే, గర్భమునందు, గర్భమున అంటే తల్లి గర్భంలో అని అర్థం. తల్లి గర్భంలో త్వమేవ ప్రతిజాయసే, చరసి నువ్వే తిరుగుతున్నావు ప్రాణశక్తిగా. ప్రజాపతి అంటే జీవులకు, పతి అంటే ప్రభువు, నువ్వే ఓ ప్రాణదేవత, నువ్వే జీవులకు ప్రభువై. గర్భే గర్భంలో, చరసి అంటే నివసిస్తున్నావు, చరసి అంటే నివసిస్తున్నావు. నువ్వు నివసిస్తూ ఏం చేస్తున్నావు, ప్రతిజాయంతే, మళ్ళీ ప్రతిరూపంగా నువ్వు జన్మిస్తున్నావు. లోపల గర్భంలో శిశువు ప్రాణంతో ఉన్నది కదా, మళ్ళీ ఆ తండ్రి ప్రతిరూపమే ఆ శిశువు బయటకు వస్తుంది. ప్రతిజాయంతే మరల జన్మిస్తున్నావు. ప్రాణ అంటే ఏ ప్రవో ప్రాణమా అని సంబోధన. ఓ ప్రాణమా, ఇమాహ ప్రజాహ తు, ఇమాస్తు అని ఉన్నది కదా, ఇమాస్త్వి ప్రజాస్త్విమాం అనేది ఎలా విభజించాలంటే, ఇమా ప్రజాహ తు, ఈ జీవులందరూ కూడా, తుభ్యం నీకు బలిం హరంతి, బలిం అంటే ఏమిటి, నీకు బహుమానాలన్నీ తీసుకొస్తున్నారు, నీకు చాలా సత్కారాలు చేస్తున్నారు, షాలు అవేసి పండ్లు పాలు అన్నీ ఇస్తున్నారన్నమాట. ఎలా ఇస్తున్నారు, బలిం హరంతి అంటే కళ్ళు రూపాలని వర్ణాలని రంగులని చూసి ఆ ప్రాణదేవతకి అందజేస్తున్నాయి. కళ్ళు కళ్ళ కోసం చూడవు, కళ్ళు ప్రాణం కోసం చూస్తున్నాయి, ఆ జీవుడి కోసం, ప్రాణం ఉన్న జీవుడి కోసం చూస్తున్నాయి. చెవులు చెవుల కోసం వినవు, తమ నాయకుడైనటువంటి ప్రాణశక్తి కోసం వింటున్నాయి. చూశారా, ఏ మనస్సు చింతన చేస్తుంది, మనస్సు తన చింతన కోసం తాను చెయ్యదు. లోపల ఉన్న జీవుడు ప్రాణంతో ఉన్నటువంటి జీవి అంటే జీవ ప్రాణధారణి అని అర్థం. జీవి అంటే ఏమిటి తెలుసా? అసలు ప్రాణాన్ని ధరించినవాడు జీవుడు. జీవ ప్రాణధారణి జీవి, మనం జీవులమా కాదా? జీవి అంటే ప్రాణం ఉన్నవాళ్ళం, ధరించి ఉన్నవాళ్ళం. కనుక ఇవన్నీ కూడా ప్రాణాన్ని ధరించినటువంటి జీవుడి కోసమే. ఈ చూడటం, తినడం, వినడం, రుచి, వాసన, రంగు, ఇన్ని తెలుసుకోవడం, ఆనందం, ప్రశ్నోపనిషత్తు చాలా బాగుందండి. ఎవరికండి? చెవులకా? మనస్సుకా? లోపల ఉన్న జీవుడికి, ప్రాణంతో ఉన్న జీవుడికి, ప్రాణానికి. అందుకని త్వమేవ ప్రతిజాయసే తుభ్యం ప్రాణ, హే ప్రాణ, నీ కొరకు ప్రజాహ తు ఇమా బలిం హరంతి. ఆ శబ్దాలు నీకోసమే, రుచులు నీకోసమే, వాసనలు నీకోసమే, ఎక్కడికి వెళ్ళి ఏమి చూసినా కూడా ఆనందం అంతా నీకోసమే ఇస్తున్నారు అందరూ. యహ ప్రాణై ప్రతిష్ఠసి, ఆ ప్రాణంలతోనే, ఇంద్రియాలతో నివసిస్తావు. అంటే ఈ ప్రాణం తన యొక్క సమూహం అన్నమాట, ఇంద్రియాలన్నీ తన సమూహం. ప్రాణానికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, ఇవన్నీ ఎవరికోసం? ఆ జీవుడి కోసం, ఆ ప్రాణధారణ చేసి ఉన్న జీవుడి కోసం. అంతేగాని అవి వాటి కోసం కాదు. అర్థమైంది కదా? వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.